Transformation of the Saturnity is shaped as a Rakarakala Kodaluchi, Vijan Vetalu, Valavala Pachosu Chesunaru. Kanika Varakantu Bakaledu. They are going towards truth, such a way to Vetunaru Kapa, Valak Sacha Tarshinam Kalimu. Vedalu సత్య దర్శనము చెందినటువంటి వ్యక్తులు చూసినటువంటి విషయాలు శాశ్వత సనాతన నిత్య నూతనమైనటువంటి సత్యాలు అది మీరు ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వేదం అంటే ఏమిటో అర్థం చేసుకోని ముందు అదేదో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఉచ్చారణ క్రమంలో ఉచ్చరించేటటువంటి విషయము మాత్రమే కాక అసలు దాని యొక్క గొప్పతనం ఏమిటంటే వేదాలని అందులో ఇచ్చినటువంటి ప్రతి శబ్దము ప్రతి రుక్కు ప్రతి మంత్రము కూడా ఒక శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిత్య నూతనమైనటువంటి సత్యాన్ని ప్రబోధన చేస్తుంది. ఇంకా సత్యాన్ని మీరు అధిగమించలేరు. సత్యాన్ నాస్తి పరోకర్మ భూత్ వ స్వ మహ జన తప సత్య సత్యలోకంలో ఋషులు దర్శించినటువంటి సత్యాలేవి మంత్రాలు కూడా ఆ సత్యాలన్నింటిలోకి కూడా గాయత్రి మంత్రాన్ని మించినటువంటి సత్యము లేదు. అందుకే దీనికి మూడు విశేషమైనటువంటి ఈ లక్షణాలతో చెప్పుకుంటూ ఉన్నాం. వేదమాత దేవమాత విశ్వమాత జ్ఞానానికి తల్లి వేదమాత అంటే దేవమాత వెలుతురు దివ్యత్వానికి తల్లి విశ్వమాత ఈ సమస్త చరాచర జగత్తుకి కూడా తల్లి. ఆ సత్యాన్ని ఈ 24 అక్షరాలలో ఋషులు దర్శించి చెప్పారు. అంచేత మీరేదో గదాలు జరుగుతూ ఏదో చేస్తున్నారనుకోకండి. సృష్టి యొక్క ది అల్టిమేట్ రియాలిటీ దేనికోసం అంటే ప్రపంచంలోని శాస్త్రజ్ఞులందరూ కూడా ఈనాడు వెతుకుతున్నారో సత్యాన్ని. ఆ సత్యాన్ని మీకు దర్శనం చేయించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి మంత్రం ఇది. అంచేత ఆ మంత్రం యొక్క విలువ తెలుసుకుని జపం చేయండి. ఏదో చేస్తున్నారు అనుకోకండి. ది అల్టిమేట్ రియాలిటీ భౌతిక జగత్తులో అయినా దేవతల జగత్తులో అయినా జ్ఞానం యొక్క జగత్తులో అయినా పరాకాష్ట ఇంకా దాన్ని మించినటువంటి స్థితికి మీరు అందుకోలేరు. అది మీరు దర్శించగలగాలి మంత్రం జపం వల్ల. అందుకనే చేసే లాభం ఏంటి? అది గుర్తుంచుకుని ఆ గౌరవంతో ఆ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకున్నారు. ఆ ఆనందాన్ని ఆ అద్భుతాన్ని ఈ అవకాశాన్ని మీరు గుర్తుంచుకోండి. చాలాసార్లు అవకాశం చేయి జారిపోయే తెలుస్తుంది మనకి. అంచేత ఇది భావన మనసులో ఉంచుకుని జపం స్టార్ట్ చేయండి, మొదలెట్టండి. పెద్దలు కలపండి. కేవలం మౌనమే, అది మనం మర్చిపోయాం. అది అంచేత ఆ మౌనాన్ని మనం సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మౌనాన్ని మనం సాధన చేయడానికి ప్రయత్నంలో మొదటి అస్త్రం మనం తీసుకున్నది ఏంటంటే శ్వాస. మీరు ఎప్పుడు ఏ పని చేసుకున్నా కూడా శ్వాసని గమనిస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి, మీలోకి సాక్షిగా ఉండండి. సాక్షిగా ఉండటం అంటే అర్థమంటే మీరు ఏం చేయకూడదు, ఏ పని కూడా, ఏ ఆలోచన వచ్చినా ఆలోచన చూస్తూ ఉండడమే మీరు దాన్ని వేసింది. మనుషులను తాకండి, దాహం వేసింది అని చూస్తూ ఉండండి. ఇంకా మీరు భరించలేని స్థితికి దాహం వస్తే అప్పుడు మనుషులను తాగండి. దాన్ని గమనిస్తూ ఉండండి, కదిలి వెళ్ళాలని అనిపించింది పక్కకి, కదిలి వెళ్ళకండి, కదిలి వెళ్ళాలనిపించింది అని గమనించుకోండి. అది సాక్షిగా ఉండటండి దానివంటి ఆలోచనలను. కానీ ఆ ఆలోచనలను కార్యరూపం ఇవ్వకండి. దానికి చాలా అవసరం ఉంది తప్ప, భరించడానికి పరిస్థితి వస్తేనే ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు మీరు. అది మీరు అలవాటు చేసుకోవాల్సింది. ఇక్కడ కళ్ళు మూసుకునే ఉంటాం, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనకి కార్యరూపం ఇవ్వరు, చేయరు ఆ ఆలోచనని, క్రియాన్వితం చేయరు మీరు. యూ విల్ జస్ట్ అబ్జర్వ్. ఏ ఆలోచన వచ్చినా మంచి ఆలోచనలు తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేయకండి, మంత్ర జపం చేయాలి అనే ప్రయత్నం చేయకండి, మంచి ఆలోచన చెడు ఆలోచన అని కూడా ప్రయత్నం చేయకండి. చూస్తూ ఉండండి అంతే. రేపు సాయంత్రం వరకు బ్యాక్గ్రౌండ్లో మనం ఏ సాధన చేసినా మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ స్థితికి వస్తాం మనం. నిరంతర జాగరూకత స్థితి, మౌనం అనేటటువంటి స్థితి, అబ్సల్యూట్ సైలెన్స్ అనేటటువంటి స్థితి. గాయత్రి మంత్రం యొక్క విశిష్టత చెప్పాను నేను, అంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని సత్యం వరకు డైరెక్ట్ గా తీసుకు వెళ్ళగలిగేటటువంటి మంత్రాన్ని. ఆ సత్యాన్ని చూసిన వాడు మళ్ళా తిరిగి మొదటి స్థాయి వ్యక్తిగా వెళ్ళలేడు. అందుకే ఈ మంత్రాన్ని సిద్ధి చేస్తున్నటువంటి వ్యక్తులకు మనం ద్విజుడు అని పేరు అంటాం. ఇంకో జన్మ ఎత్తిన వాడు అని మంత్ర జపం చేస్తే కాదు, ఇంకో జన్మ వచ్చేది. ఆ మంత్ర జపము వల్ల మీరు ఆ సత్యాన్ని దర్శించగలగాలి. ఆ మంత్రము ఏ సత్యాన్ని దర్శనం చేసి ఋషులు ఉచ్చరించారో అది ఋషులు నిర్మించినటువంటి మంత్రము కాదు. ఎవరు సత్యాన్ని చూసినా ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తారు తెలియకుండా. అంచేత ఆ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇంకొక 5 నిమిషాల పాటు చేద్దాం మనం, మొదలెట్టండి. కాదు ఆ మంత్రం యొక్క విశిష్టతను కాస్త తెలుసుకోండి. గాయత్రి మంత్రమే ఎందుకు చేయాలి? గాయత్రి ఛందస్సులో అనేక మంత్రాలు ఉన్నప్పటికీ కూడా మనము గాయత్రి మంత్రాన్ని ఎందుకు చేస్తాము అంటే, ఈ గాయత్రి మంత్రం మనం ఉచ్చారణ చేసేటటువంటి గాయత్రి మంత్రం వెనకాల ఈ సంపూర్ణ దృగ్గోచరమయ్యేటటువంటి చరాచర జగత్తును కంట్రోల్ చేసేటటువంటి సూర్యుని యొక్క శక్తిని దర్శనం చేస్తాం. సూర్యుడితో మీకు డైరెక్ట్ సంబంధం ఏర్పడుతుంది. ఇది మనసులో ఉంచుకోండి. మీరు ఈసారి మంత్రజపం చేస్తున్నప్పుడు తెలుగు కదులతో మంత్రాలు మొదలెట్టకండి. చెప్పడం పూర్తయ్యాక చేయరు, కానీ ఏం చేయాలో అర్థం చేసుకుంటుంది స్పష్టంగా. పెదవులు కదులుతూ ఉంటాయి, మంత్రోచ్చారణ పక్క వాళ్ళకి వినిపించకుండా స్పష్టంగా చేస్తూ ఉంటారు. ఈ మంత్రోచ్చారణ వల్ల జరుగుతున్నది ఏంటి అంటే, మీ హృదయంలో ఉన్నటువంటి సూర్యుడికి బయట ఉన్నటువంటి సూర్యుడికి మధ్య సమన్వయం జరుగుతుంది. పిండాంగ బ్రహ్మాండ సమన్వయం అంటే అదే. రేపు సాయంత్రం లోపల అనేది ఎన్ని రకాలుగా జరుగుతుందో మనం గమనించుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం మీరు చేయవలసింది ఏంటి అంటే, కళ్ళు మూసుకునే ఉన్నారు మీరు, ప్రస్తుతం మంత్ర జపం మొదలెట్టకండి. మీ హృదయంలో అమితమైనటువంటి చల్లని తేజస్సు, వేడి తేజస్సు కాదు, చల్లగా ఉండేటటువంటి తేజస్సుతో ఆ సూర్యభగవానుడి యొక్క రిఫ్లెక్షన్ మీ హృదయంలో ఏర్పడుతున్న భావన. హృదయము అంటే హార్ట్ వద్ద కాదు, వెన్నుపూస దగ్గర, హార్ట్ దగ్గరగా ఉన్నటువంటి వెన్నుపూస మీద, వీపు వెనకాతల వెన్నుపూస మీద రౌండ్గా ఆ సూర్యబింబాన్ని దర్శనం చేయండి. ప్రయత్నించండి దాన్ని చూడటానికి. మంత్రజపం మొదలెట్టద్దు. దాన్ని అనాహత చక్రం అంటాము. అనాహత చక్రంలో, అనాహత చక్రం ఉన్న స్థానంలో బాహ్యంగా ఉన్నటువంటి సూర్యుడితో మీకు లింక్ ఏర్పడుతుంది. దాన్ని చూసుకుంటూ అనాహత చక్రాన్ని మాత్రమే చూసుకుంటూ మంత్రజపం స్టార్ట్ చేయండి. అనాహత చక్రాన్ని చూసుకుంటూ మంత్రజపం స్టార్ట్ చేయండి. రహస్యాన్ని పరిశోధిస్తున్నటువంటి నేటి వైజ్ఞానికులు తెలుసుకోలేనటువంటి అల్టిమేట్ గోల్ మన భారతీయ ఋషి సాంప్రదాయం ఎప్పుడో తెలుస్తుంది. మీరు చేస్తున్నటువంటి సాధనల్ని కూడా ఆ డైరెక్షన్ వైపు తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. శరీరాలన్నీ ఏ జాతిలో ఏ మతంలో ఏ భూమిలో పుట్టినా ఒకలాగే ఉన్నట్టు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానము ఒకటే. ఎంతమంది గురువుల ద్వారా అది అందివబడినటువంటి సత్యములో తేడా ఉండదు. తేడా ఉంది అంటే సత్యం కాదే కాదు. అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన మనసులో శిర్డి సాయిబాబా చెప్పిన, రామకృష్ణ పరమహంస చెప్పిన, జీసస్ క్రైస్ట్ చెప్పిన, ప్రాఫెట్ మొహమ్మద్ చెప్పిన, లారీ మహర్షి చెప్పిన, సివి చెప్పిన, లాబెట్స్కి చెప్పిన సత్యం ఒకే అవుతుంది. మారదు, భాష మారవచ్చు, కానీ ఆ భాష ద్వారా మీకు అందివబడుతున్నటువంటి సత్యం ఒకటి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సత్యము తెలిసి ఉన్నటువంటి వ్యక్తులను డాక్టర్ అని పిలుస్తాం మనం. మన ఇల్లు ఎలా నిర్మించుకోవాలో ఆ విషయాన్ని చెప్పేటటువంటి వ్యక్తులను ఇంజనీర్స్ అంటాం మనం. మన ఆర్థిక సమస్యలను కానీ ఆర్థిక వ్యవస్థను కానీ మనం ఎలాగా క్రమ పద్ధతిలో చెప్పుకోవచ్చో తెలుసుకోవచ్చో చెప్పేవాళ్ళని ఎకానమిస్ట్ అంటాం వాళ్ళని. చాణక్యుడి టైంలో కానివచ్చు, కౌటిల్యుడి టైంలో, ఇంకా అంతకంటే ప్రాచీన కాలంలో కావచ్చు, ఈ కాలంలో కావచ్చు, రేపు రాబోయే కాలంలో కావచ్చు, ఈ పేర్లు మారవు. అర్థశాస్త్రం గురించి చెప్పేవాడు చెప్పేది ఆ విషయమే. ఇంజనీరింగ్ గురించి చెప్పేది ఇంజనీర్స్ ఆ విషయం గురించి చెప్తారు మీకు. అలాగే భారతదేశంలో మాత్రమే ఆధ్యాత్మికతను అందజేసేటటువంటి విజ్ఞానాన్ని డెవలప్ చేశాము. మిగతా దేశాల్లో కూడా ఆధ్యాత్మికత ఉంది కాదను, కానీ దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో అందజేసేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశంలో మాత్రమే ఉంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసిన ప్రతి వ్యక్తి గురువే. ఇంజనీరింగ్ తెలిసిన వాడు ప్రతి వ్యక్తి ఎలాగైతే ఇంజనీరు. మీ శరీరానికి మనస్సుకి ఆరోగ్యం ఇవ్వగలిగేటటువంటి వాడు ఎలాగైతే ప్రతి వ్యక్తి డాక్టరు. అలాగే ఈ రహస్యాన్ని, ఆధ్యాత్మిక రహస్యాన్ని మీకు అందజేయగలిగేటటువంటి ప్రతి వ్యక్తి గురువే. అంటే ప్రతి వ్యక్తి దేని గురించి చెప్తాడు అంటే ఈ ఆధ్యాత్మిక రహస్యం గురించే చెప్తాడు. లేకపోతే అతనికి గురువు అనేటటువంటి పదం ఇవ్వం మనం, అది గుర్తుంచుకోవడం. చేత గురువులు, గురువు అని ఎప్పుడైతే మనం పదాన్ని ఉచ్చారణ చేస్తున్నామో, శరీరాలు వేరువేరు అయినా భాష సాంప్రదాయాలు వేరువేరు అయినా వాడు అందజేసేటటువంటి విజ్ఞానము ఒకటే. ఏమిటా విజ్ఞానము? పిండాండ బ్రహ్మాండ సమన్వయం. మన శరీరంలోనే, ఈ భౌతిక శరీరంలోనే సంపూర్ణ బ్రహ్మాండము నిక్షిప్తమై ఉన్నది. ఆ నిక్షిప్తమై ఉంది కనుకనే ఈ శరీరాన్ని ప్రయోగశాలగా ఉపయోగించుకుని బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అదే వాళ్ళు చెప్పేది, ప్రకృతిలో ఉన్నటువంటి ఏ రహస్యము తెలుసుకోవటానికి ఈనాడు భౌతిక శాస్త్రజ్ఞులు కనిపెట్టినటువంటి యంత్రాలు అవసరం లేదు. మన శరీరము ద్వారానే దేన్నైనా తెలుసుకోవచ్చు. మనం ఎలా తెలుసుకోగలము? శరీరం ద్వారా సర్వజ్ఞత్వాన్ని. దేన్నైనా తెలుసుకోగలటం అంటే సర్వజ్ఞత్వం. అంతేకాదు ఎక్కడున్న దాని గురించైనా తెలుసుకోవచ్చు మీరు, సర్వవ్యాపకత్వం. అదే కాకుండా ఎక్కడ ఏ పదార్థము ఏ విషయము ఎలా ఉన్నదో దాన్ని మనకి ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకోవచ్చు మనం. సర్వసమర్థత, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, ఈ మూడు గుణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ వ్యక్తినే మనము గురువు అని పిలుస్తాం. మనం ఈ మూడు లక్షణాలు కలిసి ఉండాలి ఒక వ్యక్తిలో. నిర్మాణ శాస్త్రం తెలిసిన వాడిని ఇంజనీర్ అని ఎలా పిలుస్తామో, ఆరోగ్య శాస్త్రం గురించి తెలిసిన వాడిని డాక్టర్ అని ఎలా పిలుస్తామో, సర్వజ్ఞత్వం, ప్రపంచంలో ఏ మూల ఏ విషయం ఉన్నా కూడా దాని గురించి పూర్తి అవగాహన, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగేటటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తులే గురువులు. కేవలం సర్వజ్ఞత్వం ఉన్నవాళ్లే కాదు, సర్వవ్యాపకత్వం ఉన్నవాళ్ళు, ఎక్కడ ఏ వస్తువు ఉన్నదో కాకుండా వీళ్ళు కూడా అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగేటటువంటి స్థాయిని వెళ్ళగలిగినటువంటి వ్యక్తులే గురువులు. అంతేకాదు అవసరం వస్తే, ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అవసరం వస్తేనే మీ ఇష్టం వస్తుంది కనుక నేను నా ఇష్టం వచ్చినట్టు సృష్టిని మార్చేస్తాను అంటే కుదరదు. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కనుక నాకు ఎన్ని హత్యలు చేసినా పర్వాలేదు, ఎంతమంది హంతకులకైనా నేను పాల్గొని ఇవ్వచ్చు అని చెప్పి ఈ రోజు నుంచి మీరు ఎన్ని హత్యలైనా చేయండి పర్వాలేదు, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను కనుక అంతా మాఫ్ అంటే కుదరదు కదా. అలాగే సర్వసమర్థత వచ్చేసింది కనుక మీరు సృష్టి యొక్క నియమాలను మార్చరు. సృష్టి యొక్క నియమాలను మార్చటానికే సర్వసమర్థత మీకు కావాలంటే ఏ గురువు మీకు ఇవ్వడు, అది గుర్తుంచుకోండి మళ్ళా. కానీ అవసరం అయితే అండర్ వెరీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ మార్చగలరు వాళ్ళు, దాన్ని సర్వసమర్థత అంటాం. ఈ మూడింటికి సింబాలిక్గా మూడు పదాలు వాడుతూ ఉంటాం. సర్వజ్ఞత్వానికి బ్రహ్మ అని, సర్వవ్యాపకత్వానికి విష్ణువు అని, సర్వసమర్థతకి ఈశ్వరుడు శివుడు అని. ఈ మూడు లక్షణాలు కలిసి ఉన్నటువంటి వ్యక్తే గురువు. కనుక మనం ప్రతిరోజు చేసేటటువంటి గురు ప్రార్థన ఈ భావనతో చేసుకోండి, వినండి అంతే, మీరేం చేయకండి నాతో పాటు. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర, అది అలాంటి గురువు. సర్వజ్ఞత్వము ఉన్నటువంటి గురువు, సర్వవ్యాపకత్వము ఉన్నటువంటి గురువు, సర్వ సమర్థత ఉన్నటువంటి గురువు. ఈ మూడు లక్షణాలు మన మనస్సులో కూడా ఉంటూ ఉంటాయి, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఈ పుస్తకం చదివితే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా అనేటువంటి ఆలోచనలు మన మనసులో వస్తూ ఉంటాయి. అది మన మనస్సు యొక్క గ్రామీణ శక్తి, సృజనాత్మకమైన శక్తి. మన మనస్సులో ఏదైనా ఒక వస్తూ ఉంటే దాన్ని ఎలా రక్షించుకోవాలి, దాన్ని ఎలా క్రోధి చేసుకోవాలి, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది మన మనస్సు యొక్క వైష్ణవీ శక్తి, విష్ణువు. అలాగే మన మనస్సులో మనకి అవసరము లేని, మనకి ఇష్టం లేనటువంటి వస్తువుల నుంచి కానీ, పదార్థముల నుంచి కానీ మనం ఎలా దూరం అవ్వచ్చు, వాటిని ఎలాగ మనము నాశనం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అది శాంభవీ శక్తి. మన మనస్సులో కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. ఈ మూడు కాకుండా ఈ మూడింటిని ఇంకో భాషలో కూడా మనం చెప్తూ ఉంటాం, సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయ శివుడు. ఈ మనస్సు యొక్క మూడు స్థితులు మీ ఆలోచనలో, ఈ మూడింట్లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా అది ఏదో ఒక కొత్త విషయాన్ని ఎలాగ చేసుకోవాలని కానీ, ఉన్న విషయాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని కానీ, లేకపోతే మనకి అవసరం లేనటువంటి విషయాన్ని ఎలాగా తప్పించుకోవాలి అనే ఆలోచన. ఈ మూడు రకాల ఆలోచనలు వస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితులు అంటాం, లేకపోతే సృష్టి స్థితి లయ స్థితులు అంటాం. ఈ మూడు రకాల ఆలోచనలు చూస్తూ ఉన్నటువంటి స్థితి తురీయ స్థితి. ఆ స్థితిలో ఉండటమే మౌనం. అంతే, మీరు మౌనంగా ఉండగలిగితే మీ ఆలోచనలు మీరు కేవలము సాక్షిగా చూడగలిగితే మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితిని దాటి ఆ తురీయ ఆ పరబ్రహ్మ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. కనుక ఆ స్థితిలో నిరంతరం ఉన్నటువంటి వ్యక్తే గురువు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే పదంలో మౌనం ఎలా పాటించాలో చెప్పబడి ఉంది. ఆ మౌనంలోనే ఆ గురువు కనిపిస్తాడు. ఎటువంటి గురువు అతను? గురువు ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. వృద్ధా శిష్య గురువు యువకుడు. ఆ గురువు అంచేత ఆ గురువు గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవో మహేశ్వర నిరంతరం ఏ స్థితిలో ఉంటాడు? అతని ఆలోచనలు సృష్టింపబడవు, అతనిలో ఆలోచనలు క్రోధి చేయబడవు, అతనిలోని ఆలోచనలు లయము కావు. ఈ ఆలోచన వద్దు అనడు, ఈ ఆలోచన బాగుంది, ఈ ఆలోచన ఇంకాసేపు ఆలోచిద్దాము అనడు, కొత్త కొత్త ఆలోచనలు ఏమైనా ఆలోచిద్దామని కూడా అనుకోడు. ఆ సాధనే మిమ్మల్ని చేయమంటున్నాను, మౌనంగా ఉండి. సో సింపుల్, ఆ తురియ స్థితికి వెళ్ళటానికి మీరేమి కష్టపడక్కర్లే, ఆలోచనలు చూస్తూ ఉండండి అంతే. చూస్తూ ఉంటారు, అది బ్రహ్మకు సంబంధించిన ఆలోచన కావచ్చు, విష్ణువుకి సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు, శివుడికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు. అంటే మీకు ఆ పదాలు అర్థం అవటానికి తిప్పి తిప్పి చెప్తున్నాను. బ్రహ్మ అంటే సృష్టి, సర్వజ్ఞత్వం. గురువులో అది సర్వజ్ఞత్వంగా ఉంటుంది, మనలో ఒక కొత్త ఆలోచన. గురువులో సర్వవ్యాపకంగా ఉంటుంది ఆ ఆలోచన, మనలో మనకున్న వస్తువుని ఎలా రక్షించుకోవాలి అనే ఆలోచనగా ఉంటుంది వైష్ణవి శక్తి, బ్రహ్మశక్తి, విష్ణు యొక్క శక్తి. గురువులో సర్వసమర్థతగా ఎలాంటి పరిస్థితినైనా అనుకూలంగా మార్చగలిగేటటువంటి శక్తిగా ఉన్నటువంటి శివుడి యొక్క శక్తి, మనలో శాంభవి శక్తి. మనకి నచ్చని పరిస్థితుల నుంచి మనం ఎలా పారిపోగలము, ఏ ప్లాన్ వేస్తే మనం తప్పించుకోగలము అని ఉంటుంది. పిండాండ బ్రహ్మాండ సమన్వయము. అంచేత ఈ రేపు సాయంత్రం వరకు కూడా ఈ గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటే ఏ సాధన చేయాలో అర్థమైంది కదా. మనలో ఉత్పత్తి అయ్యేటటువంటి సృష్టికి సంబంధించినటువంటి ఆలోచనలకు ద్రష్టగా ఉండండి. మనలో ఉద్భవించేటటువంటి పోషణకి సంబంధించినటువంటి ఆలోచనలకు ద్రష్టగా ఉండండి. మనలో ఇది బాగోలేదు ఈ ఆలోచన, ఈ ఆలోచనని పీకి పారేద్దామనే ఆలోచనకి కూడా ద్రష్టగా ఉండండి. అప్పుడు మీరు ఏమవుతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితులను అధిగమించి ఆ క్షణంలో తిరిగి స్థితిలో ఉంటారు. మీరు దాన్ని కంటిన్యూ చేసుకుందాం అంతే. అది కంటిన్యూ చేయటం వల్ల గురువులకు యొక్క జీవితంలో ఏ ఏ మెరుగులు చెప్పబడి ఉన్నాయో అవన్నీ ఈ క్షణం నుంచే మీ జీవితంలో రావటం మొదలెడతాయి. అనారోగ్యంగా ఉంటే ఈ రెండు రోజుల్లోనే అనారోగ్యం పోతుంది, గ్యారంటీగా పోతుంది. మీరు ఆ స్థితికి వెళ్తే గ్యారంటీ, అది వెళ్ళాలి కదా ఆ స్థితికి. ఆ స్థితికి వెళ్ళటానికి మీరు ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు, అది తమాషా. మీకు చేయటం అవుతే అలవాటు ఉంది, కానీ చూడటం అలవాటు అవలేదు. మీకు ఏం చేయమంటారు, అవుతే ఏం చేయొద్దు, చూస్తూ ఉండండి అంతే. అది మీరు చేయాల్సింది. మౌనం అని నేను నిరంతరం చెప్తున్నది అంతే. ఆర్థిక సమస్యలు ఉన్నాయా, తీరుతాయి ఈ మౌనంతో. కష్టమేం కాదు అది. సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఆ మూడింట్లోనే ఉంటాయి మీ ప్రాబ్లమ్స్. కొత్త విషయం ఏదైనా కావాలి, ఉన్న విషయము రక్షింపబడాలి, మీరు అనవసరం అనుకుంటుంది పోవాలి, ఈ మూడు జరుగుతాయి. ఏ స్థితిలో ఉంటే, తురియ స్థితిలో ఉంటే, అంత సింపుల్ ఆధ్యాత్మికత. దాన్ని మనం గందరగోళం చేసుకున్నాం. అంచేత ఆ సింపులిసిటీని చూసి మోసపోకండి, ఇంతేనా అని చేస్తే తెలుస్తుంది అది అంత సింపుల్ కాదని. వీణ వాయిస్తున్నవాడు కానీ, ఫ్లూట్ వాయిస్తున్నవాడు కానీ చేసేది ఏమి ఇంతే కదా, వేళ్ళం తిప్పుతూ ఉంటాడు. మీరు తిప్పి చూడండి ఏమవుతుందో అంది. ఆ ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆ ప్రయత్నం చేయడానికి మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదు. ఒక స్థాయికి మనం ఎదగాలి అంటే ఆ స్థాయికి చేరిన వ్యక్తి యొక్క అనుగ్రహం మనకు కావాలి. మనంతట మనము ఓ నిర్మాణం చేసుకోవచ్చు, కానీ ఇంజనీరింగ్ తెలిసినటువంటి వ్యక్తి సలహా మనకి లభిస్తే బాగుంటుంది. అలాగే మనంతట మనము రకరకాల ఆకుల్ని నవిలి ఏ ఆకు ఏ రోగానికి పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. కష్టమే కాదు అది, కొన్ని జన్మలు పడుతుంది అది. అదే అది తెలిసినటువంటి వ్యక్తిని డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఈ ఆకు దీనికి వేసుకోమని చెప్పేస్తాడు. అలాగే ఈ సృష్టి స్థితి లయాతీతమైనటువంటి పరబ్రహ్మ స్థితిని, గురుత్వ స్థితిని, అందరి గురువులు ఉండేటువంటి ఆ తురియ స్థితిని, సమాధి స్థితిని చేరుకోవాలి అంటే ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క సహకారం మనకి కావాలి. కానీ సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, సర్వవ్యాప్తి అయినటువంటి వాడు, సర్వసమర్థుడు అయినటువంటి వాడు మనకెందుకు సహాయం చేయాలి? మనం వాడికి ఏం చేయగలం? మీరేం ఇవ్వలేరు వాడికి. అంచేత మీరు అతన్ని ఫోర్స్ చేయలేరు. ఇది ఇచ్చేది అతన్ని మీరు ఫోర్స్ చేయలేరు. ఏంటి చేయగలరు మీరు? అతని అనుగ్రహాన్ని మాత్రమే అర్థించగలరు మీరు. మరి ఒకనొకప్పుడు అయితే భారతదేశంలో ఆ స్థాయి వ్యక్తులు, ఋషులు అనిపెట్టేటటువంటి ఆ తురియ స్థాయి వ్యక్తులు ప్రతి చోట మనకి లభించేవారు. మరి ఇప్పుడు ఎక్కడ లభిస్తారు మీరు? అసలు ఆ ప్రశ్న వేశారు అంటేనే ఇంతసేపు నేను పడిన కోశ నీకు అర్థం కాలేదని అనుకో. గురువు ఎక్కడ లభిస్తాడు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? పుట్టపర్తిక, శిర్దిక, దక్షిణేశ్వరిక, సర్వవ్యాపి అయినటువంటి గురువుకి మీరు ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడికి వెళ్ళక్కర్లే. సర్వవ్యాపి కనుక అతను మీలోనూ ఉన్నాడు, అప్పుడే సర్వవ్యాపి అవుతాడు ఆయన. మరి ఇంతమంది గురువుల పేర్లు మనం చెప్పుకుంటున్నాం కదా, మరి ఏ గురువుని పట్టుకోవాలి మీరు? సర్వవ్యాపి అయినటువంటి ఆ గురుత్వము ఒకటే ఉంటుంది. రెండు వేరు వేరు శరీరాల్లో ఆ గురుత్వం ఉంది అంటే అర్థం ఏంటి? సర్వవ్యాపి కాడు ఆ శరీరంలో లేదన్నమాట వాడు. మన శరీరంలో ఉన్నటువంటి ఆ గురుతత్వము గురువుల శరీరాలలో నిబిడి ఉండదా? అంచేత గురువుల మధ్య ఈ వేరియేషన్స్, ఈ గురువు గొప్పవాడా, ఆ గురువు గొప్పవాడా, మీకు అనవసరం. ఏ గురువు గొప్పవాడు కాదు, ఏ గురువు చిన్నవాడు కాదు. ఎంఎస్సీ చదివినటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్కి చెప్తాడు, బిఎస్సికి చెప్తాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి చెప్తాడు, రీసెర్చ్ గైడ్ చేస్తాడు. కానీ వాళ్ళ విద్యార్హత ఎంఎస్సీయే, కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తున్నందువల్ల తన జ్ఞానాన్ని కొంచెం సంకుచితం చేసుకుంటాడు, మొత్తం విప్పి చెప్పడు. ఇంకా తక్కువ శ్రేణికి చెప్తున్నటువంటి వాళ్ళు ఇంకా తక్కువ చెప్తారు. కానీ వాళ్ళ యొక్క విద్యార్హతలో తేడా లేదు, వాళ్ళ సర్వజ్ఞత్వంలో తేడా లేదు, వాళ్ళ సర్వవ్యాపకత్వంలో తేడా లేదు, వాళ్ళ సర్వసమర్థతత్వంలో తేడా లేదు. అంటే గురువుల మధ్య తేడా తీసుకురాకండి మీరు. తేడా తెచ్చారు అంటేనే మీకు గురువు సత్తా, గురువు అంటే ఏంటో అర్థం కాలేదు. అంచేత ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీకు ఆ సర్వజ్ఞత్వం లభిస్తుంది. ఇంటర్మీడియట్ చదివినటువంటి, ఇంటర్మీడియట్కి చెప్తున్నటువంటి, ఎంఎస్సీ పాస్ అయినటువంటి గురువు దగ్గరికి, ఎంఎస్సీ చదువుతున్నటువంటి స్టూడెంట్ వెళ్తే, వాడు జూనియర్ లెక్చర్ అయినా లెక్చరర్ అయినప్పటికీ కూడా ఎంఎస్సి విషయాలు చెప్పగలడు, మీరు అడగడంగా ఉంటుంది అంతే. అంచేత ఈ గురువుని అడిగేదా ఆ గురువుని అడిగేదా అని అడగండి. ఆ గురువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకుని మీరు ఎక్కడున్నారో అక్కడే అడగటం మొదలెట్టండి. అక్కడే ఎప్పుడు నేను ఇచ్చేటటువంటి ఒకే ఉదాహరణ, ఎందుకంటే చాలా మంచి ఉదాహరణ కనుక, హిరణ్యకశిపుడు లాంటి మహాపరాక్రమశాలి, విష్ణువుని పూజించకండి నన్నే పూజించండి అని శాసించగలిగేటటువంటి శక్తిమంతుడు, మామూలు వ్యక్తి కాదు వాడు. విష్ణువు ఎక్కడా అని వెతుకుతాడు, ఆ మూర్ఖత్వాన్ని కాస్త ఆలోచించండి, అందుకే రాక్షసుడు అంటాం. విష్ణువు ఎక్కడా అనే ప్రశ్నలోనే పరమ మూర్ఖత్వం తెలుస్తుంది మనకి. మనం చదువుకుంటాం కూడా విష్ణువు ఎక్కడా అని అడిగాడని. విష్ణువు ఎక్కడా అని అడిగాడు అంటేనే వాడికి ఏమీ అర్థం కాలేదని, అందుకే పాప ప్రహ్లాదుడు నవ్వుతాడు. సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు ఎక్కడా అని వెతుకుతూ ఉంటే ఏమనుకోవాలి మనం? సర్వవ్యాపకుడు వెతికేది ఏముంది, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి ఆ కథలో. ఆ గురు సత్తా, ఆ గురువుని మీరు ఎక్కడా వెళ్ళడానికి, మీరు ఎక్కడా వెళ్ళి అడిగేటటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరమే లేదు. మీ పాత్రత పెంచుకోండి. పాత్రత అంటే ఏంటి? మీ జిజ్ఞాస, తెలుసుకోవాలి, ఆ గురువుని నేను అందుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే చాలు. ప్రకృతి సైంటిస్టులకి తన రహస్యాన్ని ఎలా విప్పి చెప్తోంది? జిజ్ఞాస ఉంది కనుక వాళ్ళకి, ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది, ఈ విషయం ఎలా జరుగుతుంది అనే జిజ్ఞాస ఉంది వాళ్ళకి. జిజ్ఞాస ఉంది కనుక వాళ్ళు నిరంతరం ప్రకృతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కనుక ప్రకృతి తన రహస్యాలను విప్పి చెప్తోంది, అనుగ్రహిస్తోంది. అలాగే గురువు యొక్క సర్వైతత్వాన్ని, గురువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని, గురువు యొక్క సర్వసమర్థతను మీరు